ఒకప్పటి మాట. రామచంద్ర ప్రభు అవతారం చాలించిన తర్వాత ఆంజనేయ స్వామి వారు ప్రపంచాన్ని మరిచిపోయాడు. ఆయనకి ఇక రామనామం తప్పలేదు, అందుకని గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బదరికావనం దగ్గర ఉన్నది గంధమాదన పర్వతం, అక్కడికి వెళ్ళి మఠం వేసుకుని నిరంతరం భక్తితో శ్రీరామ రామ రామ జనక జానయన కల్హార సోమ, శ్రీరామ రామ రామ జనక జానయన కల్హార సోమ, సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ ఇందీవర దళశ్యామ, శ్రీరామ రామ రామ అంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నట్ట. ఇంతలో అటుగా శనైశ్చరుడు వచ్చాడు. శనిగారికి మెచ్చిన బాగా గర్వం పెరిగింది. అద్భుతమైన కథ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని తొలగించే ఆ దోషాలు తొలగించేటటువంటి దివ్య కథ. శని చూశాడు గంధమాదన పర్వతం మీద భక్తి శ్రద్ధలతో రామజపం చేసుకుంటున్న ఆంజనేయుణ్ణి. ఈ ఆంజనేయుడు అంతు చూడాలనుకున్నాడు. అంతకు కొద్ది రోజుల క్రితం ఓ తమాషా చేసేటవాడు. ఒక రోజున శివుడు కైలాస పర్వతంలో పార్వతీ సమేతంగా కూర్చుని ధ్యానంలో ఉండగా అక్కడికి వెళ్ళాడు. పరమేశ్వర, నేను బలమైన గ్రహాన్ని ఎవడైనా పట్టుకుని వాడు అంతం చూస్తాను, నిన్ను కూడా పట్టుకుని పీడిస్తాను. శనివారం నా రోజు, ఆ రోజు నేను బలమైన వాడిని, ఎవడైనా పీడిస్తాను, నిన్ను కూడా శనివారం నాడు పట్టుకుంటానన్నట. ఇదేమిటయ్యా, లయకారకుణ్ణి శివుణ్ణి నన్ను నువ్వేం చేస్తావు, నన్ను పట్టుకోవడం న్యాయమా అన్నాడు ఈయన. చూసుకో ఏం చేస్తానో చూసుకో, వచ్చే శనివారం నిన్ను పట్టుకుంటాను, ఆ రోజంతా నీ అంతు చూస్తానన్నట. పరమేశ్వరుడు అంతటి వాడు దడిసిపోయాడు. దుర్మార్గుడు శనివారం నాడు నన్ను పట్టుకుంటే ఏమైపోతామో ఏమిటో, వీడు కనపడకుండా పోతే మంచిదనుకుని వెంటనే శనివారం పొద్దుటే ఎర్లీ అవర్స్లో లేచి దండకారణ్యంలోకి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు త్వరలో దాక్కున్నట్టు జాగ్రత్తగా. సూర్యాస్తమయం అయ్యేదాకా అక్కడుండి సూర్యుడు అస్తమించాక, అమ్మయ్య శనిగారి గడువు పూర్తయింది అనుకుని ఇప్పుడు దర్జాగా సోలం పుచ్చుకుని బయటకు వస్తూ ఉంటే దారిలో శనిగారు దర్శనమిచ్చాడు చిరునవ్వు నవ్వుతో. ఏమి శని, ఈ శనివారం నాడు నన్ను పట్టుకుంటానన్నావు పీడిస్తానన్నావు, మరి ఎందుకు నన్ను పట్టించుకోలేదని అడిగాక ఆయన పక్కపక్క నవ్వాడు. పట్టుకోలేదా, నేనా నిన్న నిన్ను పట్టుకున్నానుగా అన్నాడు. ఎక్కడ పట్టుకున్నావు, నేను ఎక్కడో దండకారణ్యంలో చెట్లో దక్కున్నానుగా, నేను ఎక్కడ దక్కున్నాను నీకు తెలియదుగా, నువ్వు నన్నేం పట్టుకుంటావన్నాడే. పరమేశ్వర ఒక్క మాట అడుగుతాను చెప్పు, వెండి కొండ మీద ఇంద్రాది దేవతలు నిరంతరం సేవిస్తూ ఉంటే హాయిగా దర్జాగా కూర్చుని వాళ్ళ సేవలు అందుకునే పరమేశ్వరుడు, అమ్మవారితో పాటు కూర్చోవలసినటువంటి స్వామి, రకరకాల భక్తులను దీవించవలసినటువంటి స్వామి, కిక్కురు మనకుండా దండకారణ్యంలో అతి భయంకరమైన కేకారణ్యంలో చెట్టు తొర్రలో తలదాచుకోవడం కంటే మరొక దరిద్రం ఉన్నదా? శని పీడించడం అంటే ఎంతకంటే ఏమన్నది, శనిగాడు పీడించడం అంటే వేరే చెప్పి పీడించాలా? ఒక్క క్షణకాలం కిక్కురు మనకుండా ఉండిపోయాడు. అయినా శివుడికి తెలియదంటారా? ఇది తెలుసు, ఆయన కావాలనే నాటకం ఆడుతున్నాడు ఏం ఎరగనట్టుగా. సకల శుభాలు అనుభవించవలసినటువంటి శివుణ్ణి మర్రి చెట్టు తొర్రలో దాక్కునేలా చేసినది నేనే. ఇదే శని ప్రభావం అంటే, శనిగారు ఇలాగే చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరిని ఎలా ఏడిపిస్తాడో తెలియదనగానే, ఓ అరే నన్ను కూడా పీడించావా, సర్లే ఇదిగో ఈరోజు శివుణ్ణి పీడించానని ఆనందంతో ఎగురుతున్న నీవే ఒకప్పుడు నా అవతారాన్ని చూస్తావు, నేను మరొక రూపంలో వస్తాను, ఆనాడు నీ సంగతి ఏమిటో చూస్తాను, అంతవరకు గర్వంతో విర్రవీగుతూ ఉండి పో అన్నట్టు. అది అయిపోయింది, ఈ విషయం పట్టించుకోకుండా ఆయన వెళ్ళి అందరినీ పీడిస్తున్నాను అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. సరిగ్గా ఆయన గారు ఈనాడు ఈ గంధమాదన పర్వతం దగ్గరకు వచ్చాడు. మనకి శివుడు ఏమని చెప్పాడు, నన్ను ఇవాళ పీడించావు, ఏదో ఒకనాడు నీకు బుద్ధి చెబుతాను. అదిగో ఆ శివుడే రుద్రవీర సముద్భవుడే అయినా, అందుకే హనుమంతుడి అష్టోత్తరంలో ఓం రుద్రవీర సముద్భవాయ నమః అనే మంత్రం ఉన్నది, ఒక నామం. ఆయనే ఈ రూపంలో వచ్చాడని తెలియక శివుణ్ణి పీడించినట్టే సకల దేవతల్ని అందరినీ పీడించినట్టే ఆంజనేయుణ్ణి కూడా పీడిద్దామనుకుని పాపం శనైశ్చరుడు అక్కడికి వెళ్ళాడు. అది శనివారం పైగా. ఆంజనేయ బాగున్నావా అన్నట్ట, బాగానే ఉన్నాను, నేను రామనామం చేసుకుంటూ ఉంటే మధ్యలో ఆపావు శ్రీరామ రామ అని, ఎవరు బాబు నువ్వు అన్నట్టు ఏమి ఎరగనట్టుగా. నన్నే ఎరగవా, నీ గురువుగారు సూర్యుడు లేడు, అయ్యో లేకపోవటమే, ఆ మహానుభావుడు దైవల్లే కదా, నేను ఇంత గొప్ప వాడిని అయ్యానన్నట్ట. ఆ సూర్యుడు కొడుకును అన్నట్టు గురుపుత్రుడికి కూడా నమస్కారం, ఎప్పుడు గురువుగారితో పాటు గురువుగారు కొడుకును కూడా సమానంగా చూడాలని ఇందాకే చెప్పుకున్నాం మనం. అయితే నీకు నమస్కారం అన్నట్టే. నమస్కారం కాదు, నీ అంతు తోడటానికి వచ్చాను. ఇదేమిటయ్యా, బ్రహ్మచారిని రామనామం తప్ప ఎరగని వాడిని, ఎక్కడో కూర్చున్నవాడిని నన్ను కూడా బాధిస్తావా? నిన్నేంటి, ఎవడైనా పీడిస్తాను. ఎప్పుడు బాధిస్తావో చెప్పు. మూటాముళ్ళే సర్దుకుంటానన్నాడు, ఏమెరగనట్టు అమాయకంగా ఆంజనేయుడు. ఆంజనేయ స్వామి వారు ముందు అలాగే కనపడతాడు పిల్లకోతిలో, ఏమెరగనట్టుగా. మూర్ఖులు ఎలా శిక్షించాలో ఆయనకి తెలుసు. ఈరోజు శనివారం నీ నెత్తి మీద ఎక్కి నిన్ను పీడిస్తానన్నట్ట. అయితే కూర్చో, ఏం చేస్తామని కిరీటం తీసి పక్కన పెట్టేసేవాడు శనైశ్చరుడు. శనైశ్చరుడు కోసం ఆంజనేయుడు నెత్తి మీద కిరీటం పక్కన పెట్టగానే శనిగారమాంతంగా నెత్తి మీదకి ఎక్కేట. దాంతో ఆంజనేయుడు అటు ఇటు చూశాడు, పక్కన పెద్ద బండరాయి తీసి జై శ్రీరామ్ అనే బండరాయిని నెత్తి మీద పెట్టి నొక్కేట. ఆయన నెత్తి మీద శని, శని మీద బండరాయి, బండరాయిని ఉత్తినే బండరాయి పెట్టి నొక్కట్లా శ్రీరామ శ్రీరామ నొక్కుతున్నాడు. రామనామ మహిమ ఆంజనేయుడిది. నొక్కేసరికి పచ్చడి పచ్చడైపోయాడు శని. తలకాయ ఒక బండరాయ, పైన ఒక బండరాయ, రెండు బండరాల మధ్యలో నలిగిపోతున్నాడు. ఆంజనేయుడి తలంటే బండల్ని మించిన కఠినం అవసరమైతే. లబోదిబో లబోదిబో బాబోయ్, ఆంజనేయోయ్, శివుడు అంతటి వాడిని పీడించాననుకున్నాను, నా వల్ల కావడం లేదు, పచ్చడి పచ్చడైపోతున్నాను, గ్లైండర్లో వేసిన చట్నీ అయిపోతున్నాను, కారప్పుడైపోతున్నాను, బాబో రక్షించన్నట్టు. అదేమిటయ్యా, నన్ను పీడిస్తానన్నావుగా, పీడించు పీడించను, మళ్ళీ ఇంకొనుక్కు నొక్కాడు. హనుమా, అందరిలాగే భావించాను, పిల్లకోతి అనుకున్నాను, నీ శక్తి తెలియక నీ దగ్గరకు వచ్చాను, క్షమించి నన్ను వదిలిపెట్టన్నట్ట. జాలిపడ్డాడు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని కొండ తొలగించగానే బతికాన్ రబాబును దండం పెట్టి వెళ్ళిపోయాట. సూర్యుడు పక్కపక్కనవి, ఏం కుమారా, ఎల్డెస్ట్ సన్నోయ్, ఎలా ఉంది అన్నట్టు. ఏం ఎల్డెస్ట్ సన్నయ్యా, అసలు శరీరంలో శక్తే కనపడటం లేదు, ఈ ఆంజనేయుడికి ఇంత శక్తి ఉందని తెలీదు, నీ కొడుకు కంటే నీ శిష్యులకే శక్తి ఎక్కువగా ఉన్నట్టుంది అన్నట్ట. తక్కిన గ్రహాలు కూడా పక్కపక్కనవి, శాస్తి అయిందా, నవగ్రహాలు కూడా ఆంజనేయుడంటే భయపడతాం, దూరంగా ఉంటాం, ఇంకెప్పుడు వెళ్ళకో అన్నారట. పాపం శనైశ్వరుడు అక్కడి నుంచి కుంగిపోయి వెళ్ళిపోయాడు. చివరికి శని ఓడి వెళ్ళిపోతూ ఉంటే నవగ్రహాలు నవ్వడంతో ఆగ్రహం లోపల పెరిగిపోయిందిట. ఏదో ఒక రకంగా ఈ హనుమంతుడిని ఎప్పుడో ఒకప్పుడు పగ తీర్చుకుని అతన్ని బంధించాలి, తగిన రీతిలో శిక్షించాలి, లేకపోతే శని పెద్ద గొప్ప గ్రహం కాదురా, ఏదో ఇంతకాలం బలమైన గ్రహం అనుకున్నాం, అతడు కూడా సామాన్యుడు అనుకుంటారు. కుట్టకయున్న వృశ్చికము కుమ్మరి పురుగుని వెక్కిరింతురే అన్నారు. కుట్టకపోతే తేలుని కూడా కుమ్మరి పురుగునే అంటారు అనుకుని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు సమయం కోసం ఎదురు చూసేట, దేనికైనా కాలం రావాలి కనుక. కొంతకాలం అయ్యింది, పాతగాయాలు తగ్గాయి, మళ్ళీ శని హనుమంతుడు ఉన్న చోటికి వచ్చాడు. ఒకప్పుడు బండరాయి పెట్టి నెత్తి మీద పెట్టి నన్ను నొక్కావు, ఇప్పుడు నేను నిన్ను నెత్తి మీద ఎక్కకుండానే వెనక నుంచి వచ్చి పట్టుకుంటాను, చూసుకో, నీ అహంకారం అడిచివేస్తాను. శని పట్టుకున్న తర్వాత ఎంతటి వాడైనా కష్టపడి తీరాలి అన్నాడు. అనగానే శనైశ్వరుడు మళ్ళీ మెల్లగా, నాయన ఎందుకు నా మీద పడ్డావు, నేనేదో అందరికీ దూరంగా గంధమాదన పర్వతం మీద కూర్చుని రామనామస్మరణ తప్ప మరొకటి లేకుండా బతుకుతున్నాను, నా మాట విను, తగాదా వద్దు, వెళ్ళిపో అన్నట్ట. అబ్బే, ఒకసారి నువ్వు నన్ను అవమానపరిచావు, పరాభవించావు, ఇక నేను నిన్ను విడిచిపెట్టను గాక విడిచిపెట్టను అన్నాడు. హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ వాడు వెనక నుంచి పట్టుకోవడానికి రాగానే అమాంతంగా తోక పెంచాట. ఆ హనుమంతుడి తోక వచ్చి ఉరితాళ్ళుగా పట్టేసుకుంది శనిని. బాబోయ్, ఉరి ఉరి అంటున్నట్టే, ఉరి లేదు ఉరి లేదు అంటూనే అలాగే జపం చేసుకుని ఆపై రివున పైకి లేచాడు. ఆయనకి ప్రతిదినం సేతు ప్రదక్షిణ ఉన్నది. రామచంద్రుడు నలుడు అనేవాడిని ఇంజనీరుగా పెట్టుకుని ఆ రోజుల్లో సముద్రంలో వారధి నిర్మించాడు. అసలు సిసలైన ఇంజనీర్ అంటే నలుడే. ఈ బోర్డ్ ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళు ఎవరు, వాళ్ళ ముందు పనికిరారు, వాళ్ళు మహాత్ములు, అద్భుతం. ఎప్పటికి కూడా దేవాలయాలు రాతి స్తంభాల మీద కట్టిన ఘనత వాళ్ళది. కోణార్కాలయం లాంటి ఆలయం ఎవడన కట్టమన్నట్టు చూద్దాం. రామేశ్వరాలయం, వారణాసి ఆలయం ఇలాంటి ఆలయాలు, అజంతా ఎల్లోర గుహలు, ఆ శిల్ప సంపద, ఆ భవనాలు వేల లక్షల సంవత్సరాలైనా చెక్కుతుంది. వాళ్ళు ఇంజనీర్లు అంటే అంతేగాని తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి దౌర్భాగ్యులు, నల్లకళ్ళతోడు పనికి వాళ్ళ పాపాత్ముడు ఎవళ్ళో, రాముడు లేడు, రామ సేతువు లేదు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడన్నంత మాత్రం చేత రాముడు అస్తిత్వానికి వచ్చిన ముక్కు లేదు,
రాముడే ఇంజనీర్ అంటే, లేకపోతే వీడేంటి ముండల ముఠా కోర్లంతా దౌర్భాగ్యులంతా దేశాన్ని లేని పరిస్థితిలో వచ్చి ఇవాళ మన దేశంలో తగులేడింది, పది వాళ్ళు అర్థమైన ఎత్తు మీద పెట్టి పూజిస్తున్నాం మనం, ఇటువంటి వాళ్ళకి చెప్పు తీసుకొట్టి బుద్ధి చెప్పాలి అని చెప్పారు శాస్త్రంలో. ఎందుకంటే మన హనుమంతుణ్ణి, మన రాముణ్ణి, మన సంస్కృతిని ఆ రామచంద్రుడు కట్టించిన నలసేతువునే లేదు పొమ్మన్నాక వాడితో మనకి పనేమిటి. ఎప్పటికైనా భారతీయులు అటువంటి దౌర్భాగ్యులకి బుద్ధి చెబుతారని నాకు నమ్మకం ఉన్నది, సందేహం లేకుండా. పరమాత్ముడు ఆయన, ఆయన సాధించలేనిదేమున్నది? ఏమి శరీరాలు సృష్టించాడండి? ఇన్ని నాడుల ఇంత వ్యవస్థ, తినడానిక చెమటలు పోవడానిక, తిన్న పదవయిన తర్వాత మెలినారు పోవడానికి అనేక అద్భుతమైనటువంటి రహస్యాలతో కూడిన శరీరాలు, కొండలు, గుట్టలు ఇన్ని సృష్టించిన పరమాత్ముడి కంటే గొప్ప ఇంజనీర్ ఎవడట? ఆయనకంటే గొప్ప వైద్యుడు ఎవట? ఆయనకంటే గొప్ప మేధావి ఎవట? ఆయన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి అరకొర జ్ఞానం సరిపోదు పనికి మాలిన మానవులకి. కాబట్టి అప్పటికీ ఇప్పటికీ రామచంద్రుడు ఆనాడు లంకానగరానికి వెళ్ళడానికి నిర్మించిన సేతు ఉండనే ఉన్నది సముద్రంలో. దాన్ని ఎవడన్నా పడకూడదు అనుకుంటే చివరికి వాడే పతనం అయిపోతాడు, అందులో సందేహం లేదు. ఇది రాముడు ఇచ్చినటువంటి నియమం, యుగాంతం వరకు ఉండి తీరుతుంది అది. ఆ సేతువుకి హనుమంతుడు నిత్యం ప్రదక్షిణ చేస్తాడు. ఆ నిత్య ప్రదక్షిణ కోసం రివ్వుల జయ శ్రీరామ్ అంటూ ఆకాశానికి ఎగిరాడు. ఆయన తోకకు వెళ్ళాడుతున్నాడు శనిగారు. ఆంజనేయ స్వామి వారు ఎగురుతూ ఉంటే తోక నుంచి కిందకి ఆయన వెళ్ళాడుతున్నాడు. దారి పొడుగుతా కనిపించిన కొండకల్లా తగిలేస్తుంది శరీరం, పట్ట పట్ట చావు దెబ్బలు తగిలేస్తున్నాయట. అయినా తోక నుంచి విడిచిపెట్టడంలా చెట్ట చివరికి చావు దెబ్బలు తిన్నాక తిరిగి యథాస్థానానికి వచ్చి ఆంజనేయుడు తోకని ఇప్పట. అప్పుడు ఆ శని కాళ్ళ మీద పడి, మహాప్రభు ఇప్పుడు అర్థమైంది నువ్వంటే ఏమిటో, నీ శక్తిని గ్రహించలేక నిన్ను అవమానపరచాలనుకున్నాను, నీ అంతు తోస్తాననుకున్నాను, ఇక జీవితంలో రామభక్తుల జోలికి రాను, ఆంజనేయ రాను బాబోయ్ అన్నట్ట. 7.5 సంవత్సరాలు పైపడి ఉండే ఏలినాటి శని బాధ లేకుండా చేస్తానని మాట ఇయ్యి, అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు కలిగిస్తానని మాటిస్తే నిన్ను వదులుతానన్నట్ట. ఇదిగో ప్రతిజ్ఞ చేశాను ఈ రోజు నుంచి ఈ నీ కథని, అంటే నువ్వు నన్ను పట్టి శిక్షించిన కథని ఎవరు వింటే వాళ్ళకి శని దోషాలన్నీ తొలగించేస్తున్నాను. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు అన్నీ తొలగించేస్తాను. మందవారం ఈరోజు నాకు మన్యుసూక్తంతో అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం అయ్యాక స్వచ్ఛమైన నువ్వుల నూనెని గంధ సింధూరంలో కలిపి దాని నా ఒంటికి పూసి తమలపాకులతో పూజించి తెల్లజిల్లేడు పువ్వులు నాకు అర్పించి ఎర్ర అక్షతలు అంటే గంధ సింధూరము కలిపిన అక్షతలు నా మీద వేసి నా మెడలో గాలిల దండ వేసి కొబ్బరికాయలు కొట్టినటువంటి వాళ్ళకు కూడా ఇక ఎప్పుడూ నీ దోషం వాడికి రాకుండా చేసేయి, శనిదోషం లేకుండా చేసే అయ్యా మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను అన్నట్టు వెంటనే శనైశ్వరుడు. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే హనుమజ్జన్మనో హేతో తస్య ప్రాశస్త్యముచ్యతే తస్మాత్ తస్మిన్ కృతా పూజ సర్వకామఫలప్రద. ఇక మీదట ప్రతి శనివారం హనుమా నిన్ను పూజించిన వాడికి నేను ఏ కష్టం లేకుండా చేస్తాను. హనుమా నువ్వు సంతోషించి వాడిని అనుగ్రహించు, వాళ్ళ కోరికలన్నీ తీర్చేయి. అసలు శనివారం నీ పుట్టినరోజు, ఆ రోజు నా రోజు, ఆ రోజు నేను నిన్ను శిక్షించడానికి వచ్చి నీ చేత శిక్షింపబడి అనుగ్రహింపబడిన రోజు గనక ఈనాడు నిన్ను భక్తి శ్రద్ధలతో తలుచుకున్నా పూజించినా అటువంటి వారికి ఏ శని దోషం ఉండదు. వారిని నువ్వు అనుగ్రహిస్తావు, నేను అనుగ్రహిస్తాను. అన్ని వారములలో శనివారానికి అందుకే ఇంత మహామహిమ కలిగింది. శనివారం నాడు లేచి ఒంటిపూట భోంచేసి సాయంత్రం ఏమీ తినకుండా హనుమంతుణ్ణి పూజించిన, ఆరోగ్యం బాగాలేని వాడు ఏదో కొద్దిగా ఫలహారం చేసి ఆ స్వామిని పూజించిన అటువంటి వారికి అన్ని కోరికలు తీర్చేస్తాను నేను అని ఏకకాలంలో హనుమంతుడు మాటిచ్చాడు, శనైశ్వరుడు మాటిచ్చాడు. పూర్వం అందుకే సతతం మందవారేతు భరత క్షత్రియోత్తమ హనుమంతం భజంతస్తే నిరంకుశ పరాక్రమ. భరతుడు అని ఒక రాజు ఉండేవాడు, మంచి వీరుడు ఆయన. ప్రతి శనివారం లేవడం, హనుమంతుణ్ణి సేవించి లెక్కలేని పరాక్రమం పొందేట. ఇదిగో ఈ విషయం విన్నాడు, వెంటనే శనివారం శనివారం ఆంజనేయ స్వామి వారిని పూజించాట. ఆయన పరాక్రమం శాశ్వతంగా నిలిచిపోయింది, అనుకున్నది సాధించాడు. హనుమంతుణ్ణి శనివారం పూజిస్తే ఎంత లాభమో ఆ విశేషం పార్వతితో పరమేశ్వరుడు అన్నాడు. ఒకనాడు పార్వతితో పరమేశ్వరుడు అన్నాడు, ఓ పార్వతి, శనివారం చాలా గొప్ప రోజు, హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు, ఆ రోజు స్వామిని ఎలా అర్చించాలో చెబుతున్నా విను. ఆంజనేయం సమభ్యర్చ్య మందవారేతు పార్వతీ అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన వాంటకై బహిర్జలం సమానీత్వా అభిషించే సుబుద్ధిమాన్ సుస్త్రీ భూసుర విశోద్రై మార్జయే ప్రతివాసరే మండలాంతే భవే తస్య చింతితార్థం కులేశరి మండలద్వయ మాత్రేణ వంధ్య పుత్రవతి భవేత్. పార్వతి, శనివారం రాగానే సూర్యుడు ఉదయించడానికి ముందు లేవాలి, ఆ ఎర్రని సూర్యకిరణాలు వచ్చే సమయానికి స్నానం అవ్వాలి, పవిత్రంగా స్నానం చేసి కొత్త కుండ అంతకు ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, ఆ కొత్త కుండతో నీరు పట్టుకొచ్చి కుండే అన్నారు, మాకు బంగారం ఉంది కదా అండి అంటే బంగారం ఉన్న ఇంకోటన మట్టి కొండ మట్టి కొండే అన్నారు. బంగారం ఉంటే గురువుగారికి దానం ఇచ్చుకొని మట్టి కొండతో శుభ్రంగా అభిషేకం చేసుకోమన్నారు. అంచేత మట్టి కొండతోటే నీరు పట్టుకొచ్చి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చెయ్యాలి. దీనిని ఎవరు చెయ్యొచ్చు? అందరూ, స్త్రీలు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అనే తేడా లేకుండా అందరూ సుస్పష్టంగా చెప్పాడు. సుస్త్రీ భూసుర విక్షోత్రై అంతా చెయ్యొచ్చు అభిషేకం. 40 రోజులు ఇలా అభిషేకం చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. 2 మండలములు అంటే 240 డేస్ కనుక స్వామివారికి ఇలా అభిషేకం చేస్తే వంధ్యా పుత్రవతీ భవేత్. గొడ్రాలికి కూడా పిల్లలు పుడతారట. శనివారం రోజు హనుమంతునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే, మహామంత్రం జపిస్తే, ఈ తమలపాకులతో పూజ చేస్తే ఆయన బ్రహ్మానంద భరితుడవుతాడు. ఆఖరణ ఇలాంటి ప్రత్యేక పూజలు చేసినప్పుడు కొంచెం అన్నశాంతి కూడా మంచిది కనుక 1-5 బ్రహ్మచారులకి భోజనం పెడితే హనుమంతుడికి బ్రహ్మానంద భరితుడవుతాడు. ఇంత మహామహిమ ఉన్నది కాబట్టి సకల శనిదోషాలు తొలగించే ఈ దివ్య కథ రాజాన్ని నీకు వినిపించాను విన్నావు కదా అనగానే చాలా సంతోషపడిపోయాడు ఆయన. బ్రహ్మానందం హనుమంతుడి యొక్క లీలలు ఇంకా 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 వినాలి, అసలు తహతహలాడిపోతుందట మనస్సు, ఎన్ని చెప్పినా నాకు తనివి తీరడం లేదన్నాడు. ఒకనొకప్పుడు భీమసేనుడంతటి వాడు హనుమంతుడి భక్తి శ్రద్ధలతో పూజించి తద్వారా జీవితం చరితార్థం చేసుకున్నట్ట ఆ భీముడికి హనుమంతుడు అనుగ్రహం ఇచ్చినటువంటి దివ్య కథను చెప్పమన్నాడు. అయితే చెబుతున్నాను విను, అది 2 కథలుగా ప్రసిద్ధి, అత్యంత పవిత్రమైన కథ. పాండవులు ఒకప్పుడు కొంతకాలం పాటు అరణ్యవాసం చేశారు. ఈ అరణ్యవాస కాలంలో మధ్యలో అనేక తీర్థయాత్రలు ఉన్నాయి, అంటే నగరాల్లోకి వెళ్ళకూడదు కానీ అడవుల్లో ఉన్న ప్రదేశాలు ఎక్కడైనా తిరగచ్చు కదా. అంచేత గంగా తీరాలు మొదలైనవన్నీ తిరుగుతూ 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 ధర్మరాజు సోదరులతో, ద్రౌపదితో, అందరితో కలిసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే భయంకరమైనటువంటి హిమాలయ పర్వత మార్గం అంటే హృషీకేశం దాటింది. అక్కడి నుంచి అన్ని కొండలు గుట్టలు, అక్కడి నుంచి గంధమాదన పర్వతం, ఆ గంధమాదన పర్వతం మీదే స్వామి ఉంటాడు. గంధమాదన అంటే ఒక పర్వతం కాదు, అది ఒక మహాశ్రేణి. బదరి వెళ్లే వరకు దారి పొడుగుతా ఎన్నో శిఖరాలతో ఉన్న మహావిచిత్రమైన హిమాలయాల కోటమేది. అదిగో అక్కడికి పాండవులు వెడుతున్నారట. ఇంకక్కడి నుంచి కనీసం ఎక్కడానికి కదలడానికి వీల్లేను, నిటారు కొండలు, నిలువైన కొండలు, ఎటెళ్ళాలో తెలియటం లా మార్గం. ఆ రోజుల్లో అంతా కేకారణ్యమే కదా. ఇంతలో భీముడు అన్నాడు, అన్నయ్య మనం ఇంకా ఈ మార్గంలో నడిచి కొండలెక్కి దిగడం కష్టం, ఇలా వెళ్ళడం కొంచెం ఇబ్బంది, మనల్ని ఈ కొండలెక్కించి మధ్యలోకి తీసుకెళ్లే శక్తి ఉన్నవాడు ఒకడే మా అబ్బాయి. ఏ అబ్బాయి? ఘటోత్కచుడు, హిడింబాపుత్రుడు, మహామాయావి గనక అతన్ని తలుచుకుందాం అన్నట్ట. సహభాష అతను పిలవమన్నాడు ధర్మరాజు. వెంటనే జాయ్ ఘటోత్కచ అన్నాడంతే. వచ్చేసి ఘటోత్కచుడు తన పరివారంతో ప్రత్యక్షం అయిపోయాడు. అలా ఉండాలి కొడుకంటే, డాడీ ఏం చేయమంటావు, నాకు ఇచ్చావు ఈ బాడీ అనాలి తప్ప కేడీ అయ్యి డాడీనేమో వృద్ధాశ్రమంలోకి గంటే దౌర్భాగ్యులు ఎదుగు పుట్టడం. మహాత్ముడు రాక్షసుడైతేనేం, హిడింబాసుడు ఘటోత్కచుడు భీమసేనుడికి నమస్కరించి నాన్నగారు ఏమిటి కర్తవ్యం అన్నట్ట. ఇదిగో ఈ ద్రౌపదీదేవిని మీ పెదనాన్నగారులని అందరినీ కూడా మోసుకుని
హిమాలయాల్లోకి తీసుకెళ్ళి బదరీకి వెళ్ళాలనుకుంటున్నాను నేను. అర్జునుడు తపస్సుకు వెళ్ళాడు పాశుపతాస్త్రం కోసం, ఆయన లేకపోవటం వల్ల మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈ కొండలు ఎక్కలేకపోతున్నాం. పాపం మీ అమ్మ ద్రౌపదిని చూసావుగా, సుకుమారి ఎప్పుడు అంతఃపురాలలో తివాచీల మీద నడిచింది, తామరపూ రేకుల మీద నడిచింది, వాళ్ళ ఈ కఠినమైన గండ శిలల మీద నడవలసి వస్తున్నది అనగానే అలాగేనని వెంటనే ఒక్కొక్కరిని భుజం మీద కూర్చోబెట్టుకోవడానికి రాక్షసుల్ని పురమాయించాడు. తాను ద్రౌపదిని ఎత్తుకున్నాడు, ధౌమ్యుణ్ణి పాండవుల్ని బ్రాహ్మణోత్తముల్ని అందరిని ఎత్తేసుకుని రాక్షస బలంతో పాటు రివ్వున ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయాట. వెళ్ళి సరిగ్గా నరనారాయణుల యొక్క పాద పద్మముల చిహ్నములు కలిగిన బదరీవనంలో దింపాడు. చాలా అద్భుతమైన ప్రదేశం. అల్లసాని పెద్దన మరుచరిత్రలు రాస్తాడు, నరనారాయణ చరణాంబురుహద్వయ భద్ర చిహ్న ముద్రిత బదరీతరుషండ మండలాండిత సరణిన్ ధరణీసురుండు సనజన నెదుటన్. నరనారాయణులు అక్కడ తిరిగారు, వాళ్ళ పాద పద్మముల ముద్రలు అక్కడ ఉన్నాయట. అది దివ్యవనం, ఆ బదరీవనం. మహానుభావులు శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా అవతరించాడు. ఆ నరనారాయణులు తమ పాదాలు పెట్టిన దివ్య ప్రదేశం అది. అక్కడ పాండవులు దిగారు. ఎక్కడ చూసినా రేగు చెట్లే. రేగు చెట్టుని సంస్కృతంలో బదరీ అంటారు, అందుకే బదరీ వృక్షాలు ఉన్నాయి కాబట్టి అది బదరీవనం అన్నారు. అన్నీ రేగు చెట్లు ఉండేవి బాగా. ఎలా ఉన్నాయి ఆ రేగు చెట్లు కూడా, లలిత మధుస్రవ ఫలములు విల్లసిత మృదుపత్ర తతులు వృత్త స్కంధంబులు అవిచలిత ఛాయలు గల బదరీ తతుల చూచి కడు విస్మితులై. అక్కడ తేనె స్రవిస్తున్నాయి పళ్ళ నుంచి. పళ్ళు బాగా పండిపోతే రసం కారుతుంది కదా, ఆ ఫలరసం కారుతోంది. మంచి ఆకులున్నాయి, గుండ్రంగా ఉన్నాయి, వృత్తాకారంలో. ఏమిటి బోధలు, చెట్టుకి బోధలు. కదలకుండా చల్లగాలిస్తూ ఉన్న మంచి రేగు చెట్లు, ఇంకా తక్కిన చెట్లు చూశారు. అక్కడ గంగానది మందాకిని అని పిలువబడుతుంది. అలకనంద మందాకిని అని రెండు పేర్లు. అలకనంద అంటారు బదరీ దగ్గర, మందాకిని అంటారు కేదారం దగ్గర హిమాలయాల్లో. గంగే ఆకాశగంగ యొక్క పాయలకి ఆ పేర్లు ఉన్నాయి. దేవతలు ఋషులు మహాత్ములు నిరంతరం అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అద్భుతమైనది. నా అదృష్టం వల్ల వాటి అన్నిట్లో స్నానం చేశాను నేను. చాలామంది భక్తులు కూడా మిమ్మల్ని, మీలో చాలామంది నాతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదిగో అందులో స్నానం చేశారు. వీడు నియమంతో అక్కడ వ్రతాలు చేశారు. అక్కడే మైనాక పర్వతం ఉన్నది, బంగారుకొండ మేరు పర్వతం ఉన్నది, బిందుసరము అనే ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ అవన్నీ చూసుకుంటూ బదరికా ఆశ్రమంలో 6 డేస్ ఉన్నారు, 6 రోజులు చక్కగా. అల్లగొల్లు గంధమాధన మహాధరణీధర సానురత్న వేదుల పవమానందనుడు ద్రోవదియుం విహరించుచున్నతో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపయిన్ బడిన్ బడియే తద్దయు పుల్పుగ వారి ముందటన్. చాలా అద్భుతంగా రాస్తాడు నన్నయ్య గారి పద్యాన్ని. వాయుపుత్రుడు భీముడు అక్కడికి వచ్చాక ద్రౌపదీదేవి ఒకరోజు అడిగింది, ఏమండి ఈ హిమాలయ పర్వతం చాలా పవిత్రం, యోగులు మహాభోగులు సహస్రఫణములు కలిగిన భోగులు, అవే నాగులు అంటే, భోగము అంటే పడగ, పడగ కలిగింది కనుక పాముని కూడా భోగి అంటారు. సరే మామూలుగా భోగాలు అనుభవించేటటువంటి వాళ్ళు ఎలాగో భోగులే, అంచేత ఇటు పాములు ఇటు భోగులు అటు యోగులు అందరూ కూడా నిరంతరం విహరించి జీవితం చరితార్థం చేసుకోవాలి అనుకునే దివ్య ప్రదేశం హిమాలయ పర్వతం అంటే. అటువంటి దివ్యవనాన్ని, గంధమాధన పర్వతాన్ని నీతో కలిసి చూడాలనుకుంటున్నాను, వింతలు చూపించండి, విశేషాలు చూపించండి అంటే సరేనని చెప్పి ద్రౌపదిని వెంట పెట్టుకుని, ద్రౌపది భీముడిని ఎందుకు అడుగుతుందంటే ఆయనకి సాహసం ఎక్కువ, ఆ కొండల్లో గుట్టల్లో ఎక్కడే వచ్చినా రక్షించగలడు. ఎవరు రక్షించగలరో వాళ్ళని అడుగుతారు. తన కోరిక తీర్చి మాట వినే మంచి భర్తగా కావాల్సింది. నిజంగా ఎప్పటికప్పుడు భీముడే ద్రౌపదిని రక్షించాడు. తక్కిన వాళ్ళంతా యుద్ధంలో యుద్ధం చేయగలరు, కానీ
అర్జునుడు తుక్కు కింద ప్రపంచాన్ని భస్మం చేయగలరు, కానీ అత్యావశ్యక స్థితిలో భార్యను కాపాడే పరాక్రమం భీముడిదే. మనకి తెలుసున్నది, కీచుకుని చంపాలి, రహస్యంగా రాత్రి రాత్రుడితో మల్ల యుద్ధం చేసేవాడి చపాతీ పిండి కొట్టినట్టు కొట్టాలంటే అక్కడ భీముడు ఉండవలసిందే. ఇంకో దుర్యోధనుడు వచ్చి తొడ మీద కూర్చోమంటే తొడలు వెరగ కొట్టాలంటే భీముడు ఉండవలసిందే. అందుకే భీముడు అంటే ఒక రకమైన ముద్దు ఆవిడకి. అర్జునుడి మీద ప్రేమ, భీముడి మీద ముద్దు అన్నారు. అంచేత ఆవిడ, ఏమండి కొంచెం ఈ గంధమాదన పర్వతంలో వింతలు విశేషాలు చూపించరా, చల్లగాలికి తిరుగుదాం అంది. వెంటనే ఆవిడని వెంట పెట్టుకున్నాడు. ఆ గంధమాదన పర్వత చర్యల దగ్గరికి వెళ్ళాడు. అంచేత భార్య ఆవిడ అడిగితే అప్పుడప్పుడు అలా కొండల దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి. అయితే ఆవిడ మనం వాళ్ళు అడిగారంటే తస్తం లేనిపోరు కూడా, భీముడు కాబట్టి ఏదైనా అడిగితే తెచ్చిపెట్టగలడు. హఠాత్తుగా కొండ మంచి శిఖరం తీసుకురండి, సౌగంధిక పుష్పాలు తేండంటే ఆయన గదొచ్చుకుని తేగలడు. ఈ స్వామివారు ఆవిడ తన స్వామితో ద్రౌపది విహరిస్తున్నది, మంచి తిన్నెల మీద కూర్చున్నారు, పాటలు పాడుకుంటున్నారు. పాండవ వనవాసం అనే సినిమా వచ్చింది, అద్భుతం. ఆ రోజుల్లో ఏం తీసినా వాళ్ళు కారణజన్ములు, నేను ఎన్నోసార్లు చెప్పాను, అవి చిత్రములు కావు కావ్యాలు అని. అందులో ఈ పురాణాలు, భారతం, ఇతిహాసాల సారాంశం అంతా తెలుసున్న వాళ్ళు పాటలు రాశారు. హిమగిరి సొగసులు మురి పిల్చును మనసులు అని ఒక పాట ఉన్నది, అందులో రాస్తాడు. సేమ్ ఇందులో ఉన్న పదాలేవి, యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ అని. యోగులు భోగులు మనసు పడే మనోజ్ఞ సీమ అన్నారు దాన్ని. అంత బాగా అక్కడే పార్వతీ పరమేశ్వరులు తపస్సు చేశారు ఒకప్పుడు. అటువంటి ప్రదేశాల్లో హాయిగా వింతల విశేషాలు చూసి తిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో సువాసన ఓ వచ్చేస్తుందట గాలిలో. ఆ సుగంధానికి, ఆ పరిమళానికి ముగ్ధురాలైపోయింది ద్రౌపది. చూస్తూ ఉంటే గాలివాటును ఆకాశంలో ఎగురుతూ 1000 రేకులు కలిగిన తామర పువ్వు ఒకటి దిగింది. అదే సహస్రార కమలం, సౌగంధిక పుష్పం అంటే సుగంధమును ఇచ్చే పుష్పము కనుక సౌగంధికము అన్నారు. గాలికి ఆకాశంలోంచి సువాసనలు వెదజల్లుతూ వచ్చింది. అది వస్తూ ఉంటే ఆ పర్వతమంతా వాసనతో నిండిపోయిందంటే ఆలోచించండి ఒకసారి, ఎంత అద్భుతమైన పుష్పము. బంగారపు రంగులో తడుకు తడుకుమంటున్నది. ఆ సౌగంధిక కుసుమాన్ని చూచి అపూర్వమైన ఆ రమణీయత్వానికి, ఆ సౌందర్యానికి పులకించిపోయింది, మురిసిపోయింది ద్రౌపదీదేవి. ఇటువంటి పువ్వులు ఇక ఈ సృష్టిలో ఉండవు, నిజమైన సౌరభ్యం సురభిణతత్వం అంతా ఇందులో ఉన్నదనుకున్నాడు ఆమె. అలా అనుకుని భర్తకేసి తిరిగిందట ఆ స్వామి. అసలు ఈ హిమాలయం అంటేనే సకల సౌందర్యాలకి నిలయం, ఇక్కడున్న వనాలు, అపూర్వాలు, మనోహరాలు, మనోజ్ఞాలు, సురభిళ కుసుమములకు నిలయాలు. అటువంటి సువాసన ఇచ్చే ఎన్నెన్నో పువ్వులున్న ఈ ప్రదేశంలో చూశారా, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దివ్య కుసుమం, ఎంత సౌందర్యం, ఎంత సువాసన. కానీ ఒక్క పువ్వే దొరికింది, ఒకటి కాదు, ఇలాంటి పువ్వులు ఇంకో 100 ఉండాలనిపిస్తున్నది. అన్నగారికి ఇస్తే ఆయన శివుడికి అర్పిస్తాడు, శివ పూజ చేస్తాడు, శివుడికి సమర్పించి చక్కనే ధరించవచ్చు. శివుడికి పెట్టాక ఆ వాల్యం ధరిస్తే కూడా పుణ్యం కదా. అందుకని ఇటువంటి పువ్వులు కావాలి కొన్ని, మీకేమైనా ఒప్పుకుంటే తెచ్చిపెట్టరా ఏమండి అని గడ్డం వచ్చుకొని అడిగేదండి చక్క. అలా ఆ సుకుమారి అయిన భార్యామణి గడ్డం దగ్గర చెయ్యేసి ఒక పువ్వు తెచ్చిపెట్టండి అంటే కుదరదు అనే దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉంటాడా? అందులో భీముడు లాంటి వాడు పరాక్రమవంతుడు, ద్రౌపది అంటే ఎంతో అభిమానం కలిగిన మహాత్ముడు ఆయన. వస్తు నువ్వు అడిగితే ఈ పువ్వులు ఏమిటి, ఆ పువ్వులు ఉన్న చెరువు పీక్కొచ్చి నీ దగ్గర దొడ్లో వేసేస్తాను అన్నాడు. చెరువు వద్దులండి, చెరువులు మళ్ళీ మనమేం పట్టుకెడతాం, కానీ పువ్వులు తండండి. వెంటనే బయలుదేరాడు ఆయన. ఈవిడేం చేసింది, ఆయన్ని పంపేసి ఈ పువ్వు పుచ్చుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఈలోపు భీమసేనుడు వద్దండ గదాదండాన్ని ధరించి ముందుకెళ్ళాడు. మంచి గదది, బంగారపు కట్లు ఉన్నాయి దానికి, కొన్ని వేల మంది వీరులు కలిసి కూడా ఎత్తలేని బలమైన గద అది, ముచ్చట పడి ధరిస్తాడన్నారు భీముడు. అంత ఇష్టం ఆ గద అంటే ఆయనకి, అసలు నిద్దట్లో కూడా పక్కన పెట్టుకు పడుకుంటాడే. అర్జునుడికి గాంధీవం, ఈయనకేమో ఈ గద ఇక వెర్రి అనమాట. సాధారణంగా నిద్రపోయేవాడు పక్కన పెట్టుకోడు, అంత అభిమానం అన్నట్టు. కొంతమంది సెల్ ఫోన్లు పక్కనే చెవి దగ్గర పెట్టుకుని నిద్రపోయినట్టుగా వాళ్ళు అలా నిద్రపోతుంటారట పక్కన పెట్టుకుని. ఆ గదని పుచ్చుకొని మంచి బంగారపు కట్లు కలిగిన మరో ధనుస్సు కూడా పెట్టుకుని బాణాలు పెట్టుకుని ఆయన గంధమాదన పర్వతం కేసి బయలుదేరాడు.
అక్కడ రాశారు, వివిధ రత్న బంధుర కందర కదళీ షండ దర్శనంబులను మందార మందిర సుగంధి గంధమహస్పరిశనంబులను అళ్ళి కుల కోకిల లాప శ్రవణంబులను సర్వర్తు కుసుమ సురుచిర గంధాఘ్రాణంబులను అతి మధుర ఫలాస్వాదనంబులను బద్ధ ప్రమోద హృదయుండగుచు తనకెదిరి వచ్చు మృగంబుల దాకి గజంబులెత్తి గజంబుపై వేయుచుచు సింహంబులెత్తి సింహంబుపై వేయుచుచు అల్ప మృగంబుల కరతల ప్రహారంబుల ప్రహరి అన్నారు. దారి పొడుగుతా అరటి తోటలు, మందార వృక్షాలు, కల్ప వృక్షాలు, పారిజాత వృక్షాలు ఇవన్నీ చూసుకుంటున్నాడు. మద్ది చెట్లు చూచాడు, దివ్య వృక్షాలన్నీ చూసుకుంటున్నాడు. ఆ సువాసనని పీలుస్తున్నాడు. అక్కడున్న పువ్వుల మీద వాలి ఝంకారం చేసి తేనె తాగుతున్నటువంటి తుమ్మెదల యొక్క ఝంకారాలు వింటున్నాడు. పులకించిపోతున్నాడు. ఒంటికి తగులుతున్న గాలితో చెమట తొలగిపోతోంది. చాలా హాయిగా ఉంది. ఆ శీతల వాయుస్పరిశను అనుభవిస్తూ ముందుకెడుతూ ఉంటే దారి పొడుగుతా ఏనుగులు, సింహాలు, శరభ మృగాలు, గంధగజాలు, మరి మంచి మదపుటి ఏనుగులు అన్నమాట, ఇంకా శరభ మృగాలు ఇటువంటివన్నీ కనబడుతూ ఉంటే సింహం ఎత్తి సింహం మీదకిట ఓ రెండు సింహాలు తీయటం, ఒక సింహం అలా విసిరి రెండో సింహం మళ్ళీ దాని మీదకి విసరడం, ఏనుగులు ఎత్తి ఏనుగు మీదకి విసిరేస్తున్నాడు. మళ్ళీ చిన్న చిన్న మృగాలు ఉంటాయి, బుల్లి బుల్లి పులుళ్ళు, వాటి చేత్తో ఒక్క దెబ్బ నెత్తి మీద ఒడిపెట్టి వాటిని తరివేస్తున్నాడు. అలాంటి వాడు తిరగలరు అక్కడ హాయిగా. అంతేగాని పులి రాగానే అమ్మే అన్నవాడు ఎక్కడేం తిరుగుతాడు? మహావీరుడు కనుక ఆయన ఏ అడవిలో తిరిగినా ఆయనకు లెక్క లేకుండా పోయింది. ఇప్పుడు కలియుగంలో అసలు సింహాలు ఎక్కడున్నాయిలేండి? ఈ మనుషులు హింసకి తట్టుకోలేక సింహాలు తెచ్చాయి, పులులు తెచ్చాయి, ఇవాడు మనుషులు క్రూరులు అయిపోయారు. అప్పట్లో కేకారణ్యాలు అలా ఉండే, అలా ప్రహరిస్తూ ముందుకు పోయాట, ఆనందంగా పోతున్నాడు. గమన వేగం బున ద్రుమలతాజాల సంచాలన చేయుచు శైల గుహలనడగి అదృశ్యలై కడువేడ్కతో తన్ను చూచు కేచన సిద్ధ సుర భుజంగ గరుడ గంధర్వ కిన్నర కామినుల చేత మానుగా అభివీక్ష్యమానుడగుచూ మ్రాకులు విరుచుచు వేకతో తేగలు పెరుకుచు పదహతి పృథునగేంద్ర మధ్రువ ఉన్నతంబులయి ఎడలెక్కుచు మదగజంబువోలె మధ్యముండు పవనవైన తేయ పటుజవయుక్తుడై అరిగె గంధమాధన అంతరమునా మహావేగంగా వెడుతున్నాడు. హిమాలయ పర్వతం అదిరిపోతుంది, ఆయన అడుస్తుందా? అడుగులు వేస్తూ ఉంటే కొంతమంది అడుగులు వేస్తే బిల్డింగులు కదులుతాయి. ఈయన కొండ కొండంతా దద్దరిల్ల చేస్తున్నాడు. చెట్లు కదిలిపోతున్నాయి, చెట్లకు ఉన్న తీగలు కదిలిపోతున్నాయి. మధ్య మధ్యలో భుజాస్ఫాలనం చేస్తూ ఉంటే ఆ శబ్దాలు కొండ గుహలలోంచి మారుమోగుతున్నాయి. ఈ శబ్దాలకి కొండ కదిలిపోతూ ఉంటే ఆ కొండలలో గరుడ స్త్రీలు, గంధర్వ స్త్రీలు, సిద్ధ స్త్రీలు, సాధ్య స్త్రీలు, నాగకాంతలు, మంచి అందగత్తెలంతా ఉన్నారట. ఏమిటి శబ్దము అని వాళ్ళంతా గుహల్లోంచి బయటకు వచ్చారు. కొండ గుహల్లో చెట్ల దగ్గర ఉన్నారు వాళ్ళు. మంచి అందం, అసలు భీముడు ఎంత అందంగా ఉంటాడండి, ఎందుకో తెలియదు కానీ దిక్కుమాలిన కొన్ని సీరియల్స్లో కొన్ని సినిమాల్లో భీముడిని పెద్ద పొట్ట భీకరాకరుడు విలన్ను పట్టుకొచ్చి భీముడు పెడతారన్నమాట. భీముడు వంటి అందగాడు లేడు, ఆయన చూస్తే అప్సరసలు ఊహిస్తారట. ఆయనేం భీకరాకారుడిగా చక్కగా నడు లోపలకు ఉంటుంది. ఉరుకోదురుడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. ఒక బండిడన్నం తిన్న బియ్యం ఓ లారీ బస్తాడు, లారీ నిండా బస్తాలు పట్టుకొచ్చి బియ్య బస్తాలు వాడితో పులిహార చేసి తినమనండి, ఆయన పొట్టల లోపలికే ఉంటుంది. ఆరోగ్యవంతులు పొట్ట లోపలికి ఉంటుంది. ఎంత పొట్ట ఉంటే వాడేమి యుద్ధం చేయలేడు. యుద్ధరంగంలోకి వెళ్ళాక రథం మీద కొత్త గుర్రని నిద్రపోతాడు. భీముడు చురుకైన వాడు, అందగాడు, ఎర్రని ఛాయ కలిగిన వాడు, మహాత్ముడు ఆయన. ఆ సుందరాకారుణ్ణి చూచి ఆ కొండ గుహల్లో చెట్ల పొదల్లో ఉన్నటువంటి ఆ అప్సరసలు చూసి ఏం అందంగా ఉన్నాడండి, ఇలా ఉండాలి మనిషి అంటే, మాకు అన్నాడు దిక్మాలముగుడు. ఎందుకు అని మళ్ళీ ఆ పక్క నిజంగా వాళ్ళు దేవతలే, భర్తలు కూడా అంటే దేవతలని కూడా మెచ్చుకోలేకపోతున్నారు. ఇవాళ రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తం ఉద్దేశింది అని ఒక సామెత ఉంది. రాజుగారు ఎక్కడ, మరి మొగుడు ఎక్కడ, పక్కన ఈ దిక్మాలముగుడు. అందుకని ఆ అందం వేరు, ఆ సౌందర్యం వేరు, భీముడు చూడగానే వాళ్ళకి ఎవరిని మెచ్చుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆయనకి కనపడకుండా చూస్తున్నారు రహస్యంగా. ఈలోపు ఈయన దారిలో కొమ్మలు విరగొట్టుకుంటూ, చెట్లు విరగొట్టుకుంటూ, తొక్కేసుకుంటూ, ఆ రాళ్ళు పగలగొట్టుకుంటూ
పర్వతం కదిలిపోతూ ఉండగా మదగజంలాగా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళిపోతున్నటువంటి భీముడిని వాళ్ళు చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన వాయువేగాన్ని మించిన వేగంతో, గరుత్మంతుడిని మించిన వేగంతో వెళ్ళిపోతున్నాడు. మదపుటేనుగులా ప్రయాణం చేస్తున్నాడు, సింహనాదం చేసుకుంటూ పోతున్నాడు, లెక్క లేకుండా ముందుకు పోతున్నాడు ఆంజనేయ స్వామి వారు. భీమసేనుడిలా హుంకారం చేసుకుంటూ వెడుతున్నాడు. ఎంతలో ఎదురుగుండా కొన్ని పక్షులు కనిపించాయట. వాటి రెక్కలు బాగా తడిసిపోయి ఉన్నాయి. తడిసిన రెక్కలతో నీళ్లు తాగి పెడుతున్నట్టు కనపడగానే, ఓహో దగ్గరలో ఎక్కడో చెరువు ఉన్నది, ఒక కొలను ఉండి ఉంటుంది, కొలను లేకపోతే ఈ నీటి పక్షులు కనపడవు, పైగా వాటి ముక్కులవి తడిసి కనపడుతున్నాయి అనుకుని ఆయన అటుకేసి వెళ్ళాడు. అక్కడ కేకారణ్యం అంతా, ఎక్కడ చూసినా తమాల వృక్షాలు, తాటి చెట్లు, గిరక తాటి చెట్లు, మంచి ఏడాకులరటి చెట్లు, పెద్ద పెద్ద చక్కెర కేళి అరటిపళ్ళు, అమృతపాణి గెలలు వేసినటువంటి అరటి వనాలు, ఆ రంభావనాల మధ్యలోకి వెళ్ళాడు ఆయన. ఇంతలో ఆ కొలనులోంచి చల్లని గాలి వచ్చింది. ఆ చెట్ల మధ్యలో పెద్ద చెరువు ఉందిట, మహాసరస్సు. తామర పువ్వులు ఉన్నాయి అందులో, కలువ పువ్వులు ఉన్నాయి అందులో, సువాసన వస్తోంది. నీటి తుంపరతోటి శరీరం ఆహ్లాదం పొందుతోంది ఈయనకి. ఆ చల్లని సరోవరం దగ్గరకు వచ్చాడు ఈయన. అమ్మాయిని నడిచి నడిచి చూస్తున్నాడేమో, శుభ్రంగా స్నానం చేసేసాడు హాయిగా. మంచి శక్తి వచ్చింది, మంచినీళ్ళు కడుపు నిండా తాగాడు. తామర పువ్వులు తీసుకుని ఆ కాడలు విరిచి దండ కింద చేసుకుని మెళ్ళ వేసుకున్నాడు. సరదాగా తామర దండలు వేసుకుంటే చాలా బాగుంటాయి, చల్లగా ఉంటుంది శరీరానికి. అలా వేసుకుని ఆ పక్కన ఉన్న అరటి తోటలో అడుగు పెట్టాడు. ఏం అరటి తోట అండి, అడవుల్లో పెరుగుతున్నాయి. ఇంటి దగ్గర అరటి తోట ఇస్తే అంతలా పెరగదు, అది రంభావనం. రంభ అంటే అరటి అనలండి, ఈ రంభని అనుకోవద్దు. ఇంద్రుడి దగ్గర ఉండే రంభను, లేకపోతే సినిమా యాక్ట్రెస్ రంభ కాదు, రంభ అంటే అరటి అని కూడా అర్థం. అదిగో అరటి తోటలో ప్రవేశించాడు. ఏం చాలా మధురంగా ఉన్నటువంటి వాసనలు చూస్తున్నాడు ఆయన. పళ్ళు బాగా పండిపోతే మంచి సువాసన వస్తుంది, అరటిపళ్ళ వాసన. ఆ వాసన చూసుకుంటూ అడుగు పెట్టాడ. అంతలో ఆయనకి హుషారు వచ్చింది. ఈ వనం లోపలికి రావడంతో అరటి తోటల మధ్యలోకి రాగానే సముత్సాహం పెరిగి బాగా టక్కన ఏం చేశాడు ఆయన, శంఖం తీసి బయ్యని ఊదాడు. పౌండ్రకము అంటారు భీముడి శంఖాన్ని. మహోత్సాహంతో శంఖం ఊదాడు. ఆ శంఖరవంబు మహేంద్రాశని నిర్ఘోష భీమమై దిక్కులు ఆకాశంబు నిండే అంత గుహాశయుడై ఉన్న హనుమయను కపి పెలుచం. భీముడు చేసిన ఆ మహాశంఖధ్వని, భీముడు భయ్యని శంఖం ఊదడంతో ఆ మహాశబ్దం వచ్చేసింది అందులోంచి. ఆ శబ్దం అడివంతా వ్యాపించింది, కొండల్లో గుహల్లో మారుమోగిపోయింది, ఆ పర్వత చర్యల వరకు వెళ్ళిపోయింది, దిగంతరాల వరకు వ్యాపించింది. అక్కడ ఒక పర్వత గుహలో అరటి తోటల మధ్యలోనే ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. రామచంద్రుడు అవతారం తాళించాక హాయిగా తపస్సు చేసుకోవడానికి బాగుంటుందని ఏరి కోరి అరటి తోట పెట్టుకున్నట్ట. అరటి తోటలో తపస్సు ఎంతో లాభం. ఆకలిస్తే చక్కెరకేళి అరటి పండు తీసుకోవటం, పక్క తీసి పారేసి తినచ్చు చక్క. మళ్ళీ హాయిగా జాయి చక్కరంతకం జపం చేసుకోవచ్చు. భగవంతుడు ఆయన ఏరుకోరి అది పెట్టుకున్నాడు. అంచేత మీరు కూడా ఇక వేదట తపస్సు చేయదలిస్తే ఆంజనేయ స్వామి వారిలాగా ఆయనకంటే తోకుండా మనకు లేదనుకోండి. ఆ మహానుభావుడు ఏదైనా చేయగలడు. కానీ అరటి తోటలో పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి ఆరోగ్యం బాగున్న వాళ్ళకి. మళ్ళీ అనుమానం, ఆయన అరటి తోటలోనే కాదు హిమాలయ పర్వతాల్లో మంచులో ఉంటాడు, అగ్నిలోనూ మామూలు చోట ఉండగలడు, నీళ్లలో ఉండగలడు. ఆయన ఉన్న తోటల్లో మనం ఎక్కడ ఉంటాం? కారణజన్ముడు ఆయన, రుద్రవీర సముద్భవుడైన ఆయన ఏరుకోరి అక్కడ రంభావనంలో ఉన్నాడు. ఆయన విన్నాడు, టక్కన లేచిపోయాడు, ఉలిక్కి పడ్డట్టు. ఆయన కూడా అక్కడ రాశారు, దాని విని బెదరి అంటాడు, బెదిరాడు. ఆంజనేయ స్వామి వారిని కూడా బెదిరించేంత శంఖారవం చేశాడనమాట. ఆ రవంకి తక్కిన వాళ్ళు వింటే ఏమైపోతారో ఆలోచించండి. అంటే బెదరడం అంటే బెదరు నటించాడు ఆయన, అది రహస్యం. అంత శబ్దం చేశాడు భీముడు అనమాట, తక్కన లేచిపోయాడు. మహానాదం బిది మనఃప్రియం బయ్యే మదీయానుజు శంఖధ్వానము తానగునని ఎరిగి హృష్ట తనురుహుడగుతుంది. వెంటనే ఆనందము పొందాడు. ఏమి శబ్దం ఇది, ఎవడో శంఖం ఊదితే ఈ శబ్దం నా హృదయానికి ఆనందం కలిగించింది.
ఎవరై ఉంటారు అని చూశాడు వెంటనే. ఇలా వెంటనే ఆయన పాలభాగం మీద కనిపించాడు ఎదురుగుండా వస్తున్న భీముడు. ఓ నా సోదరుడు, మా తమ్ముడు, వాయుపుత్రుడు. నేను వాయుపుత్రుడే, ఆయన వాయుపుత్రుడే. మా తమ్ముడు తప్ప మరోడు ఎవడనైతే నా గుండె బేజారెత్తేలాగా ఇంతలా శబ్దం చేయగలడా? ఇది నా అనుజుని యొక్క శంఖారావం, భీమసేనుడి శంఖారావం ఇది, అందుకే ఇంత బాగున్నది అని ఆనందంతో పొంగిపోయాట. నావాడు అనుకునేసరికి ఉత్సాహం వస్తుందనమాట, మావాడు గొప్పవాడయ్యాడు అని ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే ఏం చేశాడు, మావాడు వస్తున్నాడు, వెళ్ళేది యక్షపర్వతానికి, అక్కడ కుబేరుడి భటులతో యుద్ధం చేస్తే కానీ సౌగంధిక పుష్పాలు రావు. ఇతనికి దుడుకుతనం ఉన్నది, బలం ఉన్నది, దైవ బలం ఇంకొంచెం పెరగాలి. దైవానుగ్రహం ఉంటేనే ఇతనికి భవిష్యత్తు బాగుంటుంది. ఎంత వాడికైనా ధీబలం బాహుబలమే కాదు, అన్నిటికంటే ఉండవలసింది ఏమిటిక, ముందు ధీబలం, రెండు బాహుబలం, మూడవది అసలు సెసలైన దైవ బలం. అసలు పాండవులకి మూడు బలాలు ఉన్నాయి అని చెప్పారు భారతంలో కూడా. స్వయంగా భీష్ముడు అంటాడు విరాటపురంలో, నల్లవో నిక్కమాడి నృపనందను ముందట ద్రోణుడొక్కడు తెల్లము, వారు బాహుబల ధీవల దైవబలం బులొప్ప వర్తిల్లుదురు. సందేహం లేదు, ద్రోణుడు చెప్పిన మాట నిజం, నిజం చెప్పినవాడు ఆయన ఒక్కడే. పాండవులకు మూడు బలాలు ఉన్నాయి, వాళ్ళకి బాహుబలం ఉన్నది, శరీరం మంచి బలమైనది, వాళ్ళు తలుచుకుంటే కొండలు పిండి చేయగలరు. ఆపై తెలివైన వాళ్ళు, ధీబలం ఉన్నది, బుద్ధిబలం ఉన్నది వారికి, ఇక మూడవది దైవబలం ఉన్నది. ఈ రెండు ఉన్న దైవబలం లేకపోతే వాడు ఏం సాధించలేడు. వాళ్ళకి మూడు బలాలు ఉన్నాయి, అద్భుతమైన దైవబలం ఉన్నది, కాబట్టే వాళ్ళకి ఎప్పుడు ఏ అరిష్టం రాదు, ఏ కష్టం రాదు అంటాడు ఆయన. అటువంటి దైవబలం ఆంజనేయుడు ఇవ్వాలనుకున్నాడు. హనుమంతుడు మహాదైవం, ప్రత్యక్ష దైవం గనక అక్కడ కాసేపు వినోదించాలి, వీడి బలం ఏమిటో పరీక్షిద్దాం అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, భీముడు వెళ్ళే దారిలో వెళ్ళనివ్వకుండా కొంచెం కష్టం పడేలాగా వెళ్లేందుకు వీలుగా చెట్లు రాళ్ళు అడ్డం వేసేట, పెద్ద పెద్ద చెట్లు పడగొట్టేసేట. అంటే ఆయన మెల్లగా విరగొట్టుకుంటూ రావడానికి సమయం పడుతుంది కనుక. ఈ అలా చేసి ఏం చేశాడు, ఒక్కసారిగా తోకతోటి పటక్క నేల మీద దెబ్బ కొట్టాడు. గోలాంగులోత్తములాంగుల స్ఫోటన రవంబు ఘోరం బై వాచాలత చేసే అశేష మృగాలి భయం బందగిరి గుహాంతరమురులం. వానర శ్రేష్ఠుడు, అది మామూలు తోక, శనైశ్చరుడు మెడకు ఉరివేసిన తోక. లంకలో వేలాది మంది రాక్షసుల్ని తుక్కు తుక్కు కింద నాశనం చేసిన తోక, మహాద్భుతమైన తోక, ప్రపంచమంతటిని చుట్టగలిగిన తోక. ఆ తోక ఎత్తి ఒక్క దెబ్బ కొట్టడంతో ఆ కొండలో ఆ తోక నుంచి పెద్ద శబ్దం పుట్టింది, విస్ఫోటనం పుట్టింది, భయానకమైన శబ్దం ఆ చుట్టుపక్కల ప్రతిధ్వనించింది. కొండ గుహలు సంచలించిపోయాయి, జంతువులు వణికిపోయాయి. భీముడు ఆశ్చర్యపోయాడు, ఎక్కడిది శబ్దం, ఆశ్చర్యం, నా శంఖారావం కంటే భీషణమై ఉన్నదే అనుకుంటూ చూద్దాం ఇక్కడ ఎవరో రాక్షసులు ఉన్నట్టున్నారు, వారి అంతు చూద్దామనుకుంటూ నవ్వుకుంటూ వచ్చాడు. అరటి తోట మధ్యలోకి వచ్చాడు. అక్కడ విశాలమైన రాతి బండ మీద పడుకున్న ఒక ముసలి కోతిని చూసేట. రిటైర్ అయిపోయినటువంటి కోతి, బాగా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయినాయి పాప ఆయన. ఏమిటా ఉద్యోగం, ఆయనకి రిటైర్మెంట్ అంటే ఉంది. రాముడికి సీతాదేవిని చూపించడం, రాక్షసులు చంపడంతో ఇక రిటైర్మెంట్ పుచ్చుకుని చక్క రామ్ రామ్ అనుకుంటున్నాడు. మరి పెన్షన్ ఏమిటి రిటైర్ అయిన వాళ్ళకి? అందరికీ డబ్బులు ఇస్తారు, బ్యాంకుల్లో వేస్తారు గవర్నమెంట్ వారు. ఈయనకి పెన్షన్ రాముడి అనుగ్రహం, రామనామమే పెన్షన్ అట, టెన్షన్గా వచ్చేస్తుందన్నమాట నిత్యం. అలా రామనామం చేసుకుంటూ ఉన్న ముసలి కోతిని వృద్ధ వానరుణ్ణి చూచాడు. హ్రస్వపీన గ్రీవు అచలితాయతను అతిల అతి చపల స్వభావాభిరామో తను మధ్య కటి చక్రు దహన కణాకార తమ్రోష్ఠు అతి కృశ దశన కరజు పృథుల విద్యుత్పుంజ పింగాక్షు ఉత్తుంగ దృఢవక్షు ఆజాను దీర్ఘబాహు ఓర్ధ్వలాంగోల మత్యున్నత ధ్వజలీలు
ఓ అర్ధ్వలాంగూలము అత్యున్నత ధ్వజ లీల క్రాలుచునుండ ఏకాంత యోగ నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతు చూచి పాండురాజసుతుడు వాని నిద్ర చెరూపగడగి నిజ సత్తమేర్పడ సింహనాదమొప్పజేసే దాసి. కొంచెం పొట్టిగా ఉంది, పీన బలిసి ఉంది, ఇక దవడ ఉన్నది. అచలిత ఆయతహను, విశాలమైన దవడ, అచలితం కదలడంలా. చపల స్వభావంతో ఉంటాడు ఆయన, అందగాడు ఆయన, ముచ్చటగా ఉన్నాడు, నడుము సన్నగా ఉంది, గుండ్రంగా ఉంది మొల. ఇక కళ్ళు ఎర్ర దహనకణాకార తామ్రోష్ఠు అన్నారు ఆయన. కళ్ళు దహనం అంటే నిప్పు కదా, నిప్పు ఎలా ఎర్రగా ఉంటుందో అలా ఎర్రగా ఉన్నాయట. అలాగే పెదవులు కూడా ఉన్నాయట. తామ్ర ఓష్ఠుడు ఆ మహానుభావుడికి పెదవులు తామ్రవర్ణంలో ఉన్నాయి, బాగా రాగిరేకు, ఎర్రని రాగిరేకులాగా ఉన్నాయన్నమాట. ఇంకా కృషించిన దంతాలు ఉన్నాయి, కళ్ళు అలాగే ఉన్నాయి, ఆ గోళ్ళు అలాగే ఉన్నాయి, మెరుపు తీగల్లాగా గోరోచన వర్ణంతో ఉన్నాయి కళ్ళు. అదే పింగాక్షుడు అంటాం మనం. దృఢవక్షు, వక్షస్థలం దృఢంగా ఉంది. ఆజాను దీర్ఘబాహుడు, మోకాళ్ల వరకు వెళ్లాడుతున్న పొడవైన చేతులు కలిగిన వాడు. మంచి తోక ఉన్నది. ఆ తోక ఎలా ఉన్నది, ఓహ్ చూడ్డానికి అదో ధ్వజంలాగా ఉందట. జెండా చూడండి, రథం మీద రెపరెపలాడుతుంది, అలా తోక రెపరెపలాడుతోంది. ఏకాంతంగా ఉన్నాడు, యోగ నిద్రతో ఉంటాడు, రామనామస్మరణ చేస్తూ ఉంటాడు. బలవంతుడు, మహానుభావుడు, కారణజన్ముడు, రుద్రవీర్య సముద్భవుడైనటువంటి హనుమంతుణ్ణి చూచాడు. ముసలి కోతిగా, చిన్న కోతిగా ఉన్నాడు కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోవాలి. పెద్ద శరీరంతో ఉంటే ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం ఆయన హ్రస్వ శరీరంతో ఉన్నాడు, వార్ధక్యంతో ఉన్నట్టు నటిస్తున్నాడు. ఆ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఏం చేశాడు, ఆంజనేయ స్వామి దగ్గరికి, ఎవడవరా నువ్వు, ఇక్కడ పడుకున్నావు, రాక్షసుడివా లేక మరొకడివా, గదత్తన అంటూ బెదిరిస్తూ దగ్గరికి వెళ్ళాట. ఈ శబ్దం వింటూ ఆంజనేయుడు అంటూ మెల్లగా ఆవులించాడు, కళ్ళు విప్పి చూశాడు. ఆవులింత వల్ల కళ్ళు తడిక్కేయట. చూడండి, ఎద్దట్లో తిరగానే కళ్ళలోంచి ఒక రకమైన తడి వస్తుంది, నీళ్లు అలా నీళ్ళు వచ్చాయి. నిర్లక్ష్యంగా చూశాడు భీముణ్ణి. ఏమి నాయన, నా దగ్గరకు వచ్చి అరుస్తున్నావు, నీకు తెలియని దేముంది, ధర్మాత్ముడివి. అతి జరారోగ భరమున అలసి వలసి ఒదిగి సుఖ నిద్రమై ఇట్టులున్నవాని కడుమదంబున ఏమియు కరుణలేక ఏల బోధించితయ్యని విరిగి ఎరిగి ముసలివాణ్ణి. ఆ ముసలితనం కూడా బాగా ఎక్కువైపోయింది. అతి జరాభారం, 60 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు నిండినట్టుంది నా శరీరం. దానికి తోడు ముసలితనంతో రోగాలు ఒకటి, ఒళ్ళు కొక్కుంటూ కదలలేక బండరాయి మీద పడుకుని తోక మాత్రం దేవుడు ఇచ్చాడు పొడుగ్గా, దాంతో అడ్డంగా వేసుకున్నాను, అలిసి నిద్రిస్తున్నాను. జాలి లేకుండా దగ్గరకు వచ్చి అరుస్తావు, ఎందుకు నిద్రపాటు చేసావు అన్నట్ట. ఎందుక, కోతివి కోతిలో ఉండక అక్కడెక్కడో బండరాయి మీద పడుకుని తోకేమో అడ్డంగా పెడతావా. కోతి చూస్తే 3, తోక చూస్తే 12. వారి ఏమిటి ఎంత పొడుగు తోక, ఏమి ఎరువు వేసి పెంచావన్నట్ట. ఎరువులు ఎత్తే చెట్లు పెరిగినట్టుగా తోక ఇలా పెరిగిపోయింది, ముసిలాడు అంటే, నాయన మేము పశుపక్ష్యాదుల కోవకు చెందిన వాళ్ళం, తిర్యజ్జాతులు ధర్మ వెరుంగవుగాక, జంతువులకి ధర్మం తెలియదు, అందుకే కదల్లేక ఇలా ఉంటే తోకని పారేసుకున్నాం. మేము సామాన్యులం, నువ్వు చదువుకున్న పండితుడివి, అన్నీ ఎరిగిన వాడివి, ఇలాగా తోక ఎందుకు పెరిగింది, లేకపోతే నువ్వు ముసలివాడు ఎందుకు అయ్యావు, అడ్డంగా పడుకున్నావంటే ఏం చెప్పను, మా కోతులం పడుకుంటే లేవలేము, తోకేమో కదిలిపోతుంది మరి. ఆ తోకని ఇప్పుడు పైకి ఎత్తలేను నేను, పైగా గదోటి పొచ్చుకుని మంచి బలంగా ఉన్నావు నువ్వు, తలుచుకుంటే తోక తీసి పక్కన పెట్టలేవిటయ్యా మహానుభవ, నన్ను లేపాలా, నిద్రపోతున్న వాడిని దాటి వెళ్ళకూడదా అన్నట్ట. ఓరి కోతి, మాటలు నేర్చిన కోతి, ధర్మాలు చెబుతోంది నాకు ఆశ్చర్యం, కోతులు ఏవో కిచ్చ 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 అంటాయి అనుకున్నాను నేను, అద్భుతంగా సంస్కృతంలో మాట్లాడేస్తుంది, బాగా డొక్క శుద్ధి ఉన్న కోతిలో ఉంది, డొక్క పగలు తీస్తానేమనుకుంటున్నావు, ఇందాక నుంచి చూస్తున్నాను.
తోక దాటెడతామా మానవులం, కోతి తోక దాటకూడదు, ధర్మం నీకు తెలియదా అంది. ఓరు వారు ధర్మం తెలిసిన వాడు దాటలేకపోతే నీ చేతితో తీసి పక్కన పెట్టచ్చు కదయ్యా, రిటైర్ అయిపోయాను టైర్ అయిపోయాను అంటుంటే నన్ను పట్టుకుని నా మీద పడతావు అంటే ఆయన అన్నట్ట, మరి అంత కదలు లేనివాడివి ఎక్కడో ముసలివాడు ఆ కొండ గుహల్లోకి పోవచ్చు కదా అన్నట్ట. అయ్యా మళ్ళీ నన్ను ధిక్కరిస్తున్నావు, అక్కడుంటే తిండి ఎవరు పెడతారండి, ఇదిగో ఇక్కడికి వస్తే ఈ అరటి చెట్ల వచ్చినకు వచ్చిన పళ్ళు తింటూ జపం చెయ్యొచ్చు. మరొక మాట, అసలు నువ్వెవరివి, మనుష్యులెవరూ తిరగలేని భయంకరమైన ఈ అరణ్యానికి వచ్చావు. అతీంద్రియ శక్తులుంటే తప్ప, తపోమహిమలుంటే తప్ప, కారణజన్ములైతే తప్ప ఇక్కడికి అడుగు పెట్టలేరు. వస్తే ఇక్కడికి వస్తే పచ్చడి తస్తారు, ఈ మంచుకి చచ్చిపోతారు, లేదా ఇక్కడ ఉన్న క్రూర మృగాలు పట్టణ పెట్టుకుంటాయి, ఇక్కడ రాక్షసులు యక్షులు మొదలైన అనేకానేక మహామహిమ కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేతిలో తెస్తారు. నీ మీద నాకు ఎందుకు అభిమానం కలుగుతోంది బ్రదర్, ఇది బ్యాడ్ వెదర్ కలిగిన ప్రదేశం, వెళ్ళిపో వెనక్కి, నా మాట విను అన్నాడు. సరదాకి సోదరా అన్నాడు. అంటే భీముడు అన్నాడు, మీసం వెలేస్తూ ఏం వెనక్కి పమ్మంటావా, వెనక్కి వెళ్ళడం మా వంశంలో లేదు, మా అన్నగారు వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక జోదమాడు ఓడిపోయాడు, నేను అంతే వెనక్కి వెళ్ళాను, కాకపోతే ఆయన జోదమాడితే నేను ధనుర్వేదం చూపిస్తా, గదాదండం చూపిస్తా, క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడ పాండు తనయుండ కుంతి గర్భంబునందు వాయువరమున పుట్టినవాడ నన్ను భీముడండ్రు భుజనులు కపిప్రభుండ. ఓయి కపీశ్వర, క్షత్రియ వంశంలో పుట్టాను, మంచి బలం కలిగిన వాణ్ణి, పాండు మహారాజు గారి కుమారుణ్ణి, కుంతి పుత్రుణ్ణి, వాయువరం వల్ల పుట్టా. అది అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఏమనుకుంటావో వాయుపుత్రుండయ్యో, మహాబలశాలి అని పేరు వాయువుకి, ఆ బలం నా దగ్గర ఉన్నది, అంత తేలిగ్గా వెనక్కి పోతానా, కార్యార్థినైపోతున్నాను, నా భార్యామణి కోరింది సౌగంధిక పుష్పాలు తెమ్మని, ఆ సౌగంధికం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వెడుతున్నాను, ఈ పర్వతాల్లో ఎక్కడైనా ఉంటే చెప్పు, ఇదిగో నువ్వు తోక తీసి దారిచ్చావా, సరే సరే నీవేంచి దూకేయగలను కావాలంటే, ధర్మం కాదని ఆగాను కానీ ఎలా దూకుతానో తెలుసా, తెలియకుండానే వచ్చింది అటు నోట ఒకటి. ఏమంటాడో తెలుసైనా, పూర్వం మా అన్నయ్య హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సముద్రం లంఘించినట్టుగా నిన్ను లంఘించి అవతలు గడిపోతానన్నట్ట. హనుమంతుడు చూడగానే ఆ భాషే వచ్చింది, లేకపోతే మామూలుగా ఎవడని చెప్పగలరా, ఈ పర్వతాన్ని నిన్ను కూడా లంఘించి అవతలకు పోతాను అనగానే ఆ వానరుడు దొరికాడరా వీడు అనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడు, మీ అన్నయ్య ఆంజనేయుడు ఆయన మా వానరులకి పూజ్యుడయ్యో, అవును ఏం పని మీద ఆయన సముద్రం దాటాడంటావు, శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకకి వెళ్ళాడంటున్నావు చెప్పమన్నట్ట. అప్పుడు భీముడు అన్నాడు, అలా అడిగా బాగుంది, మా అన్నయ్య గారి గురించి అడిగితే ఏదని చెప్తాను, ఆయన మహానుభావుడు, ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి, మహావీరుడు ఆయన. అలగుండు ఇక్ష్వాకు మహాకులవీరుడు రాఘవుండు గురువచనం గుంసలుప వనవాసి అయి తన లలనం కోల్పడి అన్నట్టే లంకేశరుచే. ఏం చెప్పమంటావయ్యా, ఆ కథ చెప్పాలంటే శరీరం గగురు పొడుస్తుంది, ఆనందంతో మాటలు రావు, అంత గొప్ప కథ. పరమ పూజ్యుడు ఇక్ష్వాకు వంశస్థుడు సూర్యవంశ సంజాతుడు రామచంద్రుడిని ఒక మహానుభావుడు త్రేతాయుగంలో ఉన్నాడు, అంతటి గొప్ప ప్రభు ఈ లోకంలో ఉండడు, రామ 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 అని నిరంతరం ఆయన స్మరణ చేస్తే పుణ్యం వస్తుంది. ఆయన తన తండ్రి మాట ప్రకారం అరణ్యానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళగానే ఆయన భార్య సీతని పరమదుర్మార్గుడు రావణుడు ఎత్తుకుపోయాడు. ఆయన ఎత్తుకుపోగానే సీతాన్వేషణ పరులై నీతి కపి ప్రవరులరిగి నిరతంబుగ సంప్రి సంపాతియను పక్షిచేత మహీతనయ స్వార్తలెల్ల ఎరిగి కడంకన్. ఆ సీతని వెతకడం కోసం వానరులు, నీతి కలిగిన వానర నాయకులు, పరాక్రమం కలిగిన వారు పండితులు, ఆసక్తితో ముందుకు పోయారు, అన్ని దిక్కులు వెతికారు. అందులో దక్షిణ దిక్కున సంపాతి అనే ఒక పక్షి సీతాదేవి ఎక్కడ ఉన్నదో, యోగక్షేమాలు ఏమిటో చెప్పగా వీళ్ళందరూ మహాపరాక్రమంతో సీతాన్వేషణకి వెళ్ళారు. వారలు వారిధి గడవక నేరక తారున్న ఎడ అనిల సత్వమునన్
వాదిధి లంఘించే మహావీరుడు హనుమంతుడనగా విందు కపీంద్ర.
వానర శ్రేష్ట, అక్కడ వానరులంతా సముద్రం దాటి లంకకి వెళ్ళాలనుకున్నారు. తీరా సముద్రం చూడగానే వణికిపోయి ఎగరలేక బాధలు పడుతున్నారట. అప్పుడు మా సోదరుడు పూజ్యుడు వాయుపుత్రుడు ఆంజనేయుడు మహాశక్తితో వాయువేగంతో సముద్రం దాటి లంకకు వెళ్ళాడని మేము పెద్దల ద్వారా విన్నాం. కళ్ళారా చూడలేకపోయానని బాధపడతా, కానీ విని పులకిస్తా. ఇదిగో అడిగావు కాబట్టి క్లుప్తంగా చెప్పాను నీకు. సీతాన్వేషణకు వెళ్ళి అన్ని పనులు చేసుకొచ్చిన మహావీరుడు ఆంజనేయుడికి నేనేం తీసిపోను. ఆ హనుమంతుడితో సమానమైన శక్తి శౌర్యాలు కలిగిన వాడిని పరాక్రమం ప్రదర్శించమంటావా, నిన్ను ప్రహరించమంటావా, లంఘించమంటావా అంటే హనుమంతుడితో. హనుమంతుడు అంతటి వాడు ఎవడు లేడు, ఆయన సోదరుని నేను చెబుతున్నాడు. ఈయన హనుమంతుడు లోపల నవ్వు వచ్చేస్తోంది తన గురించి చెబుతూ అంటే. అయినా నవ్వు కనబడకుండా ఏం చేశారంటే ఇక్కడ రాశారు అవ్యక్త హాసముఖుండగుతూ, అంటే నవ్వు బయటపడకుండా దాచుకుని ఏదో లేని ఆయన ఆంజనేయుడు ఎంత గొప్పవాడు, నేను ఎరగను నువ్వు ఎంత గొప్పవాడు అది తెలియదు, మీ ఇద్దరు మీ అన్నదమ్ములు మీ పొగడతలు మిమ్మల్ని మీరే పొగుడుకోవాలి కాక, నేను ముసలండి లేవలేను, దయచేసి పూజ్యుడివి నా తోకను కొంచెం అలా పక్కకి తీ, ఏ నీ పరాక్రమం అంతా ప్రదర్శించక్కర్లా, కొంచెం ప్రదర్శించి నా తోకను తీసి పక్కన పెట్టి దాటి వెళ్ళిపో హాయిగా, ఎందుకు వచ్చింది మనలో మనకి గొడవ అన్నట్ట. అలా రా దారిలో అది మారు వేషం వేసుకున్న రాక్షసుడు అయి ఉంటే కపాల మోక్షం చేసేవాడిని. నువ్వు కోతినన్నావు గనక, ముసలివాడిని అన్నావు గనక, ఆంజనేయుడికి అదడిగావు గనక సంతోషించి నిన్ను ప్రహరించకుండా దాటకుండా పోతున్నా. మళ్ళీ ఎంత తోకరా బాబు, గడకర పెరిగిపోయినట్టు పెరిగిపోయిందంటే, కొంతమంది మగవాళ్ళు కొంగలు పెరిగినట్టు పెరిగిపోతారు పొడుగ్గా, అలా పెంచేసే తోక అని నిర్లక్ష్యంగా వచ్చి ఏం చేసేట, వామకరంబున నెత్తంబోయి వశంబుగాక ఎడంచేత్తో తీయబోయేట తోకని, ఎడంచేత్తో తోక ఆంజనేయ స్వామి వారి తోక ఎత్తబోయాడు. ఏం కదులుతుంది తోక? ఆయన వల్లవల వెంటనే నీరసపడిపోయాడు. ఇదేమిట్రా, కోతి తోక ఎడంచేత్తో ఎత్తి అవతల పారేయచ్చు అనుకున్నాను, అవలేలగా ఎత్తలేకపోయాను, ఎంత చిత్రం అంటే ఈ కోతి ఏదో మామూలు కోతి కాదు రోయ్ అనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, కుడి చేత్తో ఎత్తబోయాడు. అప్పుడు వల్లగల ఏ పున్న రెండు చేతులను ఇంబుగబట్టి అమర్చి ఎత్తగా నోపగా మొగ్గ తెల్లబడి ఉద్గత ఘర్మ జలార్ద్ర దేవుడై కాపురుషుండు బోలే నిజ గర్వము దక్కి అడంగియుండే చింతాపరుడై వృకోదరుడు తద్దయులజ్జ అధో ముఖంబుతో. భీముడు ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఉపయోగించి ఎత్తలేక ఇంకిలాగాదనుకుని రెండు చేతులు దాని మీద పెట్టి బలమంతా ఉపయోగించి హుమ్మని తోకెత్తబోయాడు. ఎత్తలేక దాని మీద బొక్కబోర్లో పడిపోయాట. మళ్ళీ లేచి ఎత్తబోయాడు. చెమట పట్టేసింది, ఫ్యాన్లు కట్టేసినప్పుడు మానవుల శరీరం చెమటతో ఎలా తెరిసిపోతుందో అలా ఆయన శరీరం అంతా చెమటతో తెరిసిపోయింది. నీరసపడిపోయాడు. ఇదేమిటిది, అల్ప మానవుణ్ణి అయిపోయాను అనుకున్నాడు, సిగ్గుపడిపోయాడు, తల వంచుకున్నాడు, పక్కకు వెళ్ళిపోయాడు. తనలో తను అనుకున్నట్ట చింతాక్రాంతుడి, నేను కుంతీపుత్రుణ్ణేనా, వాయువరంతో జన్మించిన వాణ్ణేనా, అసలు పాండవ మధ్యముండేనా, ఏమిటి విచిత్రం, మహాపరాక్రమవంతుణ్ణి నాగాయుత బల సంపన్నుణ్ణి ఈ యుగంలోనే నా అంత బలం ఉన్నవాడు లేరని ప్రసిద్ధికెక్కిన వాణ్ణి, ఇంత బలం వంబైపోయి ఒక్క ముసలి కోతి తోక ఎత్తలేని స్థితిలో పడిపోయానా, ఆశ్చర్యం. కాలం ఎంత విచిత్రమైనది, ఇది ఎవరైనా చూస్తే తలెత్తుకోగలనా అని మౌన ముద్రతో చింతాక్రాంతుడే ఒక క్షణకాలం ఉండిపోయాట పాపం అంతటి భీముడు కూడా.